Sri Sai Ram. At the outset, my most loving and prayerful salutations at the divine lotus feet of our most beloved Bhagwan, Sri Satya Sai Baba. Dear listener, you are tuned to Radio Sai Global Harmony on Asia Stream, bringing you 24 hours a day, 7 days a week, the love and the message of Bhagwan, Sri Satya Sai Baba. Greetings and Sai Ram on this Thursday morning, the 29th of August 2019, and welcome to Sunrise with Sai, and with me Team Radio Sai Sunil, who will take you through this morning segment for the next 90 minutes. Let me first read out to you today's Sai Inspires message. If we wish to be efficient in our discharge of duties, what is the best eating habit to follow? Bhagwan lovingly explains to us today, and I quote, "Food habits are of primary importance when health has to be secured and maintained. When these are not regulated, health suffers. One should restrain the wild adventuresomeness of the tongue. Among the 84 lakh species of living beings, except humans, all live on food as provided by Mother Nature. Man alone strives to make such food more palatable, more attractive to the senses of sight, touch and smell by boiling, frying and freezing and mixing, grinding and soaking. The consequence of this greed is ill health and debility. One should realize that food materials as offered by nature are really more beneficial. When heat is applied, they lose the vitality yielding components and cannot confer strength and efficiency. The person ages fast and loses the sprightliness of youth. Catering to the cravings of the tongue and swallowing heavy foods 3 or 4 times a day can only add to the heap. Regular and limited intakes alone can enable a person to discharge one's duties." Unquote. This was taken from a divine discourse delivered by Bhagwan on November 20th, 1982. Dear listener, let's now listen to a song sung by Swami's devotees.
Goodbye.
Sai Ram, and welcome back, dear listeners, to Sunrise with Sai. And it's now time for our new and continuing series, Vedanta Parichaya, an introduction to Vedanta. This is a series of short talks aimed at helping us understand the basic concepts in Vedanta. Dr. Lata Shri is ready with her 24th talk in this new series, Vedanta Parichaya, an introduction to Vedanta. Over to the doctor.
Om Shri Sai Ram, offering most humble pranams at the divine lotus feet of our ever-present Lord. Invoking Bhagwan's blessings for today's talk, dear listeners, my loving Sai Ram to all of you. Om Sahana Vavatu, Sahanau Bhunaktu, Sahaviryam Karavavahai, Tejasvinavadhitamastu Ma Vidvishavahai. Om Shanti Shanti Shantihi. Harihi Om Tat Sat Shri Saishwararpanamastu. Last week, Krishna Janmashtami was celebrated in Prashanti Nilayam and all over the world with great grandeur and spiritual fervor. And today, instead of our regular study of the text Tattva Bodhaha, we shall try to see the Vedantic symbolism of the birth of Lord Krishna, which means to say the esoteric significance of the advent of Krishnavatar. Vasudeva Sutam Devam Kamsa Chanura Mardanam Devaki Paramanandam Krishnam Vande Jagad Gurum. In the story of Krishnavatar, the parents of the Lord are Devaki, who is Krishna's mother, and Vasudeva, the father of Lord Krishna. In Vedanta, Devaki symbolizes the mind which is full of devotion, ananya bhakti for God. And her husband, Vasudeva, symbolizes the intellect which is full of discrimination, which is Viveka. Devaki and Vasudeva get married to each other, which means there is a marriage of this devoted mind with the intellect full of discrimination. And after the marriage of Devaki with Vasudeva, Devaki's brother Kamsa, who is very dear to Devaki, Devaki is the dear sister of Kamsa, and he himself conducts the marriage of Devaki with Vasudeva, and he himself is driving them to their place in his chariot, and Kamsa is in fact the charioteer out of his love for his sister. And what does Kamsa signify? The word Kamsa itself means who is that, which means who is the God, where is the God you are talking about, which means it is our identification with the body and the mind. All that I know, all that I can see is this body and mind, and who is that God? So this is the attitude of a Nastika. Then on the way, what happens is they hear an Ashariravani, an Akashavani, which says, O Kamsa, the eighth son of your sister Devaki will kill you or destroy you. And why is there Ashariravani at all? Lord Krishna could have easily been born as the eighth child of Devaki, and he could have silently destroyed Kamsa. There is a significance why this Ashariravani took place also. See, Kamsa who represents our Dehabhimana, our attachment to the body, mind, intellect complex, the BMI that we think we are, the PFT, the perceiver, feeler, thinker that we are. When he is threatened so that he will be destroyed, he will be killed by the eighth son of Devaki, immediately he loses all his discrimination. When there is a threat to this Dehabhimana, then what happens is all our discrimination is lost. And he becomes so cruel that he is about to kill his own dear sister Devaki. Then Devaki's husband Vasudeva intervenes and pleads with Kamsa, "Oh Kamsa, please don't kill your sister. After all, she is your sister and she is a woman. And if you want, I will come and give you the eighth son of Devaki so that you can be happy and there won't be any problem for you. In fact, I am ready to sacrifice all the eight children for you and I myself will bring the children and give it to you." See, this Upadesha of Vasudeva to Kamsa is of great significance in Bhagavatam. In fact, Vasudeva says, "See, whoever is born will die one day. And why do you want to kill Devaki, who is anyway going to die any day? And if you kill her, you will incur this ghora papa," he says, "a great sin. And please leave her alone and I will take the responsibility of bringing all our children to you." Then Kamsa agrees to this. And what Kamsa does is he imprisons Devaki and Vasudeva, which means our Dehabhimana is so strong that we suppress this buddhi and the mind, even though the mind is full of devotion, and we imprison them and we don't listen to the intellect. In the presence of strong Dehabhimana, the buddhi and the mind, they become so helpless. This is what we see by the imprisonment of Devaki and Vasudeva. When the first child is born, this father of the child, Vasudeva, brings the child to Kamsa. And then Kamsa says, "I don't want the first child. It is the eighth child that I want." But then Narada happens to come there. And Narada symbolizes the temptation by the deceitful objects of the world, the relationships in the world. And he comes and says to Kamsa, "See, I will give you a lotus flower. Can you tell which is the first petal in this flower?" And Kamsa cannot make out which is the first one, which is the last one. So he understands, "I may not be able to identify the eighth child of Devaki, so it is better to kill all the children." And that is how he ends up killing the first six children of Devaki. And what are these six children who are destroyed by Kamsa? They are nothing but the sixfold inner wealth, Shamadi Shatka Sampatti. Shama, Dama, Uparati, Titiksha, Shraddha and Samadhana. Shama, control of mind. Dama, control of senses. Uparatihi, withdrawal from worldly activities. And Titiksha, equanimity in the presence of the dualities of life. Then Shraddha, faith and practice of the teachings of the Guru and scriptures. And Samadhana, which is nothing but our single-pointed focus on the Atman. All these children, all the Shatka Sampatti, the inner wealth, is destroyed by Dehabhimana. The Dehabhimana, the attachment or bodily identification, is so strong that whatever spiritual sadhana we do to get the mind control, the sense control, they are all of no use when we need them at the crucial time. And at this time, what is left for us? What is left for us is only to surrender to the lotus feet of the Lord. And that is what Vasudeva and Devaki do. We don't know how to save ourselves. We don't know how to save our children. we surrender to you, O Lord. This is what they do. And when we do this, what happens is a miracle happens when we completely surrender to the Lord. See, even a serious student of Vedanta who has systematically studied Vedanta, if he has no bhakti in him and if he is not able to take refuge in the lotus feet of the Lord, then what happens is this Vedanta is of no use or no avail for him. So this bhakti is an essential component in our spiritual journey. Even a serious student, as I said, of Vedanta can become a nastika if he doesn't understand this aspect of bhakti and surrender to the Lord. And when this sharanagati happens, then a miracle happens. What happens is the Lord transfers the seventh child of Devaki into the womb of Rohini. Who is Rohini? Rohini is the other wife of Vasudeva, and Rohini represents Swatantra, whereas Devaki represents Paratantra. Devaki is already imprisoned by Dehabhimana, Kamsa, whereas Rohini is free, which means the Jiva is always in the imprisonment of our body identification, whereas Ishvara is Swatantra. And who is this seventh child? See, when we invite a guest to our home, what we do is we prepare the home, we prepare the bed for the guest. And similarly, before Lord Krishna incarnates, his bed, which is the Sheshanaga, that is Balarama, he is born first and he makes the ground, he prepares the ground for the advent of Krishnavatar. Hence, Balarama is born in the womb of Rohini. And the news spreads that the seventh child of Devaki is fallen and she has lost the child, but the child is already saved in the womb of Rohini. And then what happens is Devaki conceives again for the eighth time. And Devaki, who is in prison, who is tortured by Kamsa, has become dull and depressed. But it is said in Bhagavatam, when the Lord enters her womb, she becomes so effulgent, and it is described as Purva Disha, which means she shines with brightness of the eastern direction where the sun rises. Such is the splendor or the tejas of Devaki and even Vasudeva. And when Kamsa sees this, he wonders if there could be a divine being in the womb of Devaki. Though he gets this idea about the divinity, but the cruel qualities in him and his Dehabhimana is so strong, the attachment to the body, it overpowers his thought of divinity, and he continues to be cruel and he determines to kill the eighth child of Devaki. And when was Lord Krishna born? He was born on the Ashtami day. See, if you take the Ramavatar, Rama was born on Navami, which means the ninth day. The number nine is the divine number. Any multiple of this number comes back to the number. Therefore, number nine, the divine number, symbolizes the changeless Brahman. Lord Krishna is born on the Ashtami day, which means number eight. And this number eight symbolizes in Vedanta the Prakriti. While Rama stands for Purusha, the Lord here, Krishna, he comes as Prakriti. And Prakriti is the changing Prakriti. And even in the Bhagavad Gita, the Lord says, I am the Prakriti with its eight components, which are the five great elements, the sun, which is the source of direct light, the moon, which is the source of indirect or reflected light, and the Jiva. And while Lord Rama, who belongs to Surya Vamsha, is born in the midday, Lord Krishna is born at the stroke of the midnight in the darkest hour of the day. And what does this symbolize in Vedanta? The significance of this is, even in the darkest hour of our life, even in the most difficult period of our life, if we surrender to the Lord unfailingly shows up there and He is there for our rescue. And this is why Lord Krishna chooses to be born at the stroke of the midnight on the Ashtami day. And this is when we completely surrender to the Lord, like Vasudeva and Devaki, who were completely helpless. The mind and the intellect, the mind full of devotion and also intellect full of viveka, vairagya, discrimination, dispassion. When they were in total surrender, sharanagati to the Lord, it is then the Lord decides to be born in such a mind and such an intellect, and thereby He decides to sow the seed of Brahma Vidya in our mind. And this is in fact the significance, the Vedantic significance of the birth of Lord Krishna. So when Lord Krishna is born, it comes with the great news for us that the Lord of knowledge is born in our mind, and He has sown the seeds of knowledge, the wisdom, in our mind. But throughout the story, what we understand that it is this Krishna who will destroy the ignorance in us, the ignorance which leads to our bodily identification. And Sharanagati is also what is highlighted in the story of the birth of Lord Krishna. As this verse from the Bhagavad Gita says, Shreyohi jnanam abhyasat, jnanat dhyanam vishishyati, dhyanat karma palat tyagaha, tyagat shantiranantaram. Which means, better than abhyasa, practice is jnana, knowledge. But superior to knowledge is dhyana, that is what the Lord says. But even superior to this dhyana or meditation is karma phala tyaga, renouncing the fruit of our actions. And once this fruit is renounced, then what happens? There is complete peace and there is liberation. Here, karma phala tyaga not just means it is renouncing the fruit of all that we do, but it means even the fruit of our spiritual sadhana. When we meditate upon the Lord in the quietude of the mind, then we have to surrender even this fruit of sadhana to the Lord. Because without the grace of the Lord, whatever seva we do, whatever sadhana we do, and whatever meditation we engage in, it is not possible to get this liberation. As the Upanishad itself declares, the Atman reveals to him whom this Atman selects. So the divine grace of the Lord is very, very important. If this Vedantic knowledge that we study, the Shravana, Manana, Nididhyasana that we do, if it has to be translated into an experiential reality or wisdom. That is why even in the Bhagavad Gita also, when Arjuna surrenders to the Lord, Shishyastheham Shadhimam Tvam Prapannam, O Lord, please be my guru and take me as your disciple and please tell me what to do. I surrender unto you. It is only then Lord Krishna gives him the Gita Upadesha. And even in the Bhagavad Gita itself, the Lord declares, Sarva dharman parityajya mamekam sharanam vraja aham tva sarva papebhyo mokshayishyami ma shuchaha. Sarva dharman parityajya. Renounce all the dharma. What dharma the Lord is talking about here? It is the dharma relating to the sharira, the manas, the buddhi. The dharma relating to your body, mind, intellect. And your attachment to this body, your ego, you sacrifice that and surrender to me. That is what the Lord is telling. Then, aham tvam sarva papebhyo moksha ishyami. Then I will liberate you from all the sins. And what are the sins that the Lord is talking about here? It is nothing but kartritva, doership, bhoktritva, enjoyership, ahankara, the feeling of I, and mamakara, the feeling of minus. See, in this story from Bhagavata about the birth of Lord Krishna, Kamsa is nothing but ahankara, I am the doer, our attachment to this body, mind and ego. While Chanura, another demon who is killed by Krishna, represents mamakara, all that we think that belongs to us. I am Mr. So-and-so. I have got so many degrees, the upadhis that we think we are. And I have this position in the society. And all this mamakara, which is represented by the demon Chanura, is also killed by Lord Krishna. So these are the sins that the Lord will liberate us from. And the Lord's promise is, Ma Shuchaha, grieve not. See, this Ma Shuchaha is the word that reflects the life, the entire life of Lord Krishna. As we all know and as we have just seen, Lord Krishna is born in prison and he is separated from his parents Devaki and Vasudeva, and he grows with his foster parents. And Kamsa, the Dehabhimana, tries his level best to destroy Lord Krishna, and he sends innumerable demons to kill him, but Krishna wins all these obstacles, and finally he even leaves his foster parents and comes to Mathura, and there he slays Kamsa and Chanura. Kamsa, the ahankara, Chanura, the mamakara. So the entire life of Lord Krishna was one of great struggle. And even when he kills Kamsa, he doesn't become the king, whereas he makes Ugrasena, the father of Devaki, the king of Mathura. And in spite of such an intense struggle throughout his life, the beautiful smile on the face of Lord Krishna says it all, which means the serenity that we have to maintain in the midst of the intense struggle or intense activity is what we need to learn from the life of Lord Krishna. And this is the importance of the advent of Krishnavatar. And if we understand this, it becomes easy for us to develop ananya bhakti, unswerving devotion to the lotus feet of the Lord, because it is in this sharanagati we are able to save our mind and save our intellect from the strong hold of Dehabhimana, which is represented by Kamsa. And when we surrender thus, the Lord himself is born in us and he sows this Brahmakara vritti in us and he teaches us Brahma Vidya. And this is the Vedantic symbolism of the birth of Lord Krishna. And just like Krishna, who is always with a smile in spite of the struggle in his life, that shows that a self-realized person, once you realize what the self is, you will go through life and you will face all the struggle, the strife, the misery, suffering of life with a smile without being affected by it. So in the prayer which we just chanted in the beginning of the program, Vasudeva Sutam Devam, the son of Vasudeva, and Kamsa Chanura Mardanam, who is the slayer of the demons Kamsa and Chanura, meaning Ahankara and Mamakara, and Devaki Paramanandam, this is the Lord who can alone bestow supreme bliss to the mind full of devotion that is represented by Devaki. And to that Lord we offer our prostrations, and He is nothing but the Jagat Guru. So this is the Vedantic symbolism of the birth of Lord Krishna, and this is in fact the significance of celebrating Sri Krishna Janmashtami. And with this I conclude with the Shanti Mantra. Om Purnamadah Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavashishyate. Om Shanti Shanti Shantihi. I pray to our Lord Sai Krishna to bestow His grace on all of us so that we are able to study, understand and practice Vedanta in our day-to-day lives. I am thankful to Bhagwan. I thank Team Radio Sai and every one of you. Jai Sai Ram.
Sai Ram, dear listener, that was the 24th talk in this new series, Vedanta Parichaya, an introduction to Vedanta, by Dr. Lata Shri, a medical officer serving at the Sri Satya Sai General Hospital at Puttaparthi, who spoke on the significance and symbolism of Lord Krishna's birth. Dear listener, if you have any queries and feedback regarding this series, feel free to write to listener@radiosai.org. You can also WhatsApp us your questions to 9393258258. Next week, same time, we'll continue with this new series. And for those of you who missed the earlier talks, can also download it from our website, radiosai.org. Now it's time for Swami's Divine Discourse, followed by bhajans and songs in Bhagwan's golden voice. In the year 1984, Bhagwan delivered 34 discourses in a series on the Bhagavad Gita. We'll now listen to excerpts from the 16th discourse delivered by Bhagwan on the 21st of August, 1984. Sri Sai Bhagavan Uvacha.
Sankhyamanaga Jnanam. Sankhyamu actually means wisdom. E Jnana Vicharanayandu Anatma Vasturanu Lekkinchutalo ఈ సంఖ్యకు ప్రధానమైనటువంటి విలువ ఉన్నది. ఇన్ ది ఎంక్వైరీ ఆఫ్ విజ్డమ్ వన్ షుడ్ నాట్ అసోసియేట్ వన్సెల్ఫ్ విత్ థాట్స్ ఆఫ్ ఇనర్ థింగ్స్. అర్జున్ యొక్క బలహీనతను శోకమును చూసినటువంటి కృష్ణుడు, కృష్ణ హూ రికగ్నైజ్ ద వీక్నెస్ అండ్ ది ఫియర్ ఆఫ్ అర్జున కల్వస విధం అని ఒక విధమైనటువంటి విసుగుతో అర్జునుని విమర్శించాడు. ఈ అడ్వానిస్ అర్జున ఇంతవరకు కల్వస విధం వెరీ వెహమెంట్. కల్వసం అనగా తిరిగితనం అని కానీ లేక శోకం అని కానీ మనస్సు కూడినటువంటి చేరినటువంటి యొక్క మాలిన్యం అని కూడా నువ్వు చెప్పవచ్చు. కల్ముషవదం మీన్స్ టిమిడిటీ ఆర్ సారో ఆర్ గ్రీన్ అండ్ వీక్నెస్ అసోసియేటెడ్ విత్ ద మైండ్. అర్జున, ఈ శోకములకు ఈ పెరిగితనములకు కారణం ఏమిటి? అర్జున, మీ యొక్క మనస్సు యొక్క మాలిన్యమే దీనికి మూల కారణమని విమర్శించారు. అర్జున, వాట్ ఈస్ ద రీజన్ ఫార్ యువర్ గ్రీఫ్ అండ్ టిమిడిటీ? ఇట్ ఈస్ ది ఇంప్యూరిటీస్ ఆఫ్ యువర్ మైండ్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. కర్పణ్య దోష అని కూడాను పదమును ఉపయోగపెట్టారు. ఇట్ ఈస్ ఆల్సో యూజ్ ద వర్డ్ కర్పణ్య దోష అనగా కుపనుడి యొక్క భావమే తాత్పర్యం. తాత్పర్యం రెఫర్స్ టు ద ఫీలింగ్ అండ్ నేచర్ ఆఫ్ కృపణ ఆర్ మీన్ పర్సన్. కృపణుడు అనగా దరిద్రుడని లోభి అని అర్థం ఉంటున్నారు. ది మీనింగ్ ఆఫ్ కృపణ ఈజ్ ఎ పూర్ మ్యాన్ అండ్ ఎ మైజర్లీ పర్సన్. అయితే ఈ అర్థములు అర్జునుకు అంత సరియనిపించేవి కావు.
బట్ దీస్ మీనింగ్ డు నాట్ రియలీ అప్రోప్రియేట్లీ డిస్క్రైబ్ అర్జున.
కారణం ఏమనగా అర్జునుడు లోభి కాదు.
ది రీజన్ ఇస్ అర్జున ఇస్ నాట్ ఎ మైజర్
లేక దరిద్రుడు కాదు.
హీఈస్ నాట్ ఈవెన్ ఎ పవర్టీ స్ట్రికెన్ వన్.
కనుక ఈ లోభి అనేటువంటి ఒక అర్థం కానీ దరిద్రుడు అనేటువంటి అర్థం కానీ అర్జునుకు సరైన సంబంధమైనటువంటి కాదు.
ది వర్డ్ ఏ వైజర్ ఆర్ ఏ పర్సన్ హూ ఇస్ స్పీక్ ఇన్ మైండ్ దే డు నాట్ డిస్క్రైబ్ అర్జున ప్రాపర్లీ.
ఉపనిషత్ అర్థమును పురస్కరించుకుని తను అజ్ఞాని అనగా జ్ఞానము లేనటువంటి వాడు అనేటువంటి అర్థము ఇతనికి సమన్వయం అవుతుంది.
ఇంటర్ప్రిటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీనింగ్ గివెన్ ఇన్ ద ఉపనిషత్ ఇట్ మీన్స్ దట్ హీస్ అన్ ఇగ్నోరెంట్ పర్సన్.
అజ్ఞానిగా ఉండటం చేతనే ఈ దుఃఖ మోహములు అతని ముంచెత్తుతున్నది.
బికాస్ హీ వాజ్ ఇగ్నోరెంట్ హీ వాజ్ ట్రెన్స్డ్ ఇన్ గ్రీఫ్ అండ్ హ్యూమిలిటీ.
సంయోగంతో ఏర్పడేటువంటిదే మోహం.
మోహం ఈజ్ అసోసియేటెడ్ విత్ అటాచ్మెంట్.
వియోగంతో సంభవించేటువంటిదే దుఃఖం.
అన్ అకౌంట్ ఆఫ్ సెపరేషన్ గ్రీఫ్ కమ్.
జీవితము సంయోగ వియోగ సంఘర్షాత్మకమైన సహస్రాల మాత్రమైనటువంటి తరంగం.
లైఫ్ మే బి కంపేర్డ్ టు ఎ ఫ్లో వెరీన్ దేర్ విల్ బి కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్ దెమ్సెల్వ్స్.
ఇది సంయోగ వియోగములతో కూడినటువంటిది మానవుని యొక్క జీవితము.
మ్యాన్స్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ అసోసియేషన్ అండ్ దెన్ సెపరేషన్.
ఇక్కడ యుద్ధం కూడాను రెండింటికి మధ్యందు చేరినటువంటిది భారతీయ యుద్ధం.
Even this battle of Kurukshetra also was one thing to illustrate that.
It is Sandhi Sthana.
It was a point of Sandhi.
Sandhi anaga rendu kaalamulu yokka cherikani.
Sandhi refers to a time when two different times joined together.
Ananda dukkhamulaku madhya unnatundi Sandhi.
Sandhi refers to a point which comes in between sorrow and joy.
పగలు రాత్రికి మధ్య చేరినటువంటిదే సంధి.
ఇట్ కమ్స్ బిట్వీన్ డే అండ్ నైట్.
సంయోగ వియోగములకు మధ్య ఉన్నటువంటిది ఈ సంధి.
ఇట్ కమ్స్ బిట్వీన్ కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్.
కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ సంధి కాలం లోపలనే ఈ యొక్క సుఖదుఖములకు గురి అవుతున్నాడు.
ఓన్లీ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ సంధి మ్యాన్ ఇస్ పుట్ టు జాయ్ అండ్ సారో.
పూర్తి సుఖమునందైనా ప్రవేశించాలి లేక దుఃఖమునందైనా ప్రవేశించాలి.
ఎయిదర్ హి హస్ టు ఎంటర్ ఫుల్లీ ఇన్ ది పాత్ ఆఫ్ జాయ్ ఆర్ ఇన్ సారో.
అయితే మానవుడు సుఖముని అపేక్షిస్తాడు కానీ దుఃఖం ఏమాత్రం అపేక్షిస్తాడు.
బట్ మ్యాన్ ఆస్పైర్ ఓన్లీ ఫర్ జాయ్ బట్ నాట్ ఫర్ సారో.
కనుక నేను సుఖమును ప్రవేశించడానికి తగినటువంటి కృషి ఈ యొక్క జ్ఞానం.
సిస్టమ్ ఇన్ ద పాస్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు జాయ్.
ఈ సాంఖ్య యోగములో అధికంగా శరీరం యొక్క విరక్తిని అందించి దివ్యత్వమైన కృతి యొక్క ఆత్మతత్వమును బోధించడమే జరుగుతుంది.
యోగ సాంఖ్య యోగ టీచర్ డిటాచ్మెంట్ అండ్ డిస్గస్ట్ ఫార్ ద బాడీ అండ్ లవ్ ఫార్ డివినిటీ.
ఇక్కడ ఋషికేశ గుడాకేశ అని రెండు పదములు ఏర్పడుతూ వచ్చాయి.
టూ వర్డ్స్ ఋషికేశ అండ్ గుడాకేశ ఆర్ యూజ్.
ఋషికేశుడు అనగా ఇంద్రియములకు అధిపతి.
ఋషికేశ రెఫర్స్ టు ద మాస్టర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
గుడాకేశ అనగా ఇంద్రియములు నిగ్రహించినటువంటి వాడు.
గుడాకేశ రెఫర్స్ టు ద వన్ హు హస్ కంట్రోల్డ్ ది సెన్స్ ఆర్గన్స్.
ఇంద్రియములు నిగ్రహించినటువంటి వాడు అర్జునుడు. ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కృష్ణుడు.
Arjuna has controlled the senses and Krishna is the master of the senses.
ఈ ఇరువురికి మధ్య ఉంటే ఈ విధమైన వివాదములు జరుగుతూ వస్తున్నాయి.
the question and answer and the argument began between these two persons.
దీనికి మూల కారణం దేహాత్మ యొక్క తత్వమే అర్జునుడు.
ది మెయిన్ రీజన్ ఇస్ అర్జున ఇస్ అసోసియేటెడ్ విత్ బాడీ కాన్షియస్నెస్.
బంధువులను చూచి మిత్రులను చూచి జాలి నుండి వీరికి జరగబోయేటువంటి ప్రమాదముల గురించి విచారణ పడుతున్నాడు.
అర్జున వాజ్ వరియింగ్ ఆఫ్టర్ లుకింగ్ ఇన్ టు ది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ హి షుడ్ ఫాలో ద బ్యాటిల్ ఆఫ్ అబౌట్ హిస్ రిలేటివ్స్ అండ్ హిస్ ఫ్రెండ్స్.
అర్జున మొట్టమొదట దేహాన్ని గురించి విచారించు.
అర్జున ఫస్ట్ థింక్ ఆఫ్ ది బాడీ.
ఈ దేహతత్వం అనేటువంటిది కేవలము జడంతో కూడినటువంటిది.
ద ప్రిన్సిపల్ ఆఫ్ బాడీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇనరెక్ట్నెస్.
ఇది కేవలము జీవుడు ధరించినటువంటి ఉపాధి.
దిస్ ఇస్ ఓన్లీ ఏ ఉపాధి విచ్ ఏ జీవ హ్యాస్ టు టాన్.
ఇది కేవలం వస్త్రం వంటిది.
This will be compared to something like a cloth.
ఈ మలినమైనటువంటి వస్త్రమును పాతబడినటువంటి వస్త్రమును విసర్జించి నూతనమైన పరిశుద్ధమైనటువంటి వస్త్రమును ధరించుకోవటము మానవ సహజం.
It is natural for man to throw away dirty or worn out clothes and to wear new clothes.
ఇక్కడ వస్త్రం అనగా కొంతవరకు మనము విచారించవలసినటువంటి విషయం.
We have to think a little about the meaning of this word vastra, cloth.
Aithe malina vastramanu visarjinchi nutana vastramanu dharinchadam ante ee dehamunu vadali maroka dehamunu dharinchadam.
Leaving dirty clothes and wearing new clothes is something like giving up this body and putting on a new body.
Idi paata vastram anekutti daniga nirupinchadu Krishnudu.
Krishna has proved that this is something like a worn out cloth.
Aithe samanya manavulaku idilo sandeham kalagavachu.
Ordinary people may get a few doubts in this regard.
Paata vastram anaga ఏ 20 సంవత్సరంలో ఏ 90 సంవత్సరంలో ఏ 100 సంవత్సరంలో అయిన తర్వాత ఈ దేహం అనేటువంటి వస్త్రం విసర్జించుకో ఎట్టి బాధను ఉండదు.
ఇఫ్ యూ థింక్ దట్ ది బాడీ ఈజ్ సంథింగ్ లైక్ ఓవర్ నౌట్ క్లోత్ ఆఫ్టర్ 80 ఇయర్స్ ఆర్ 90 ఇయర్స్ ఆఫ్టర్ ద ఓల్డ్ ఏజ్ యూ మే సే దట్ ఈస్ ఓవర్ నౌట్ క్లోత్ అండ్ దిస్కుడ్ బి లెఫ్ట్.
ఇట్టు పాత పడక పూర్వమే యవ్వనమందు ఒక బాల్యమునందు ఈ వస్త్రమును వదలటము కొత్త వస్త్రము వదలనట్టే కదా.
If in the during the youth or during the man before old age itself, if people die, would it amount to leaving the new cloth itself, isn't it?
Oka 20 samvatsaramu yokka dehamu pranamunu vadalinappudu idi paata vastramu vadalinattani ekka anukodaniki veelavutundi.
Suppose a body of 20 years leaves this, and how can you just describe this particular one as a worn out cloth?
ఇది కొత్త వస్త్రమే.
దిస్ ఇస్ ఎ న్యూ క్లోత్.
ఇది మన దృష్టిలో.
దిస్ ఈస్ ఇన్ అవర్ వ్యూ.
దీనికి విష్ణువు చక్కని ఒక ఆదర్శాన్ని అందించారు.
కృష్ణ హ్యాస్ ఆఫర్డ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఇలస్ట్రేట్ దిస్.
మనం ఎక్కడో ఏదో ఒక యాత్ర వెళ్ళినప్పుడు ఒక షర్టింగ్ క్లాత్ ఒక బట్టను మనం తీసుకుని వచ్చాం.
సపోజ్ at the time when we have gone on a tour or a pilgrimage, we have purchased a piece of shirting cloth.
Aa kutane dekhi manam ekkado veeravulo padavesam.
We have brought it and kept it in a bale.
Edo oka sandarbhamlo pala 5-6 samvatsaram lain tarvata ee battalu sadhyakunna samayamlo ee vastramu kanti kanipadindi.
After 5 or 6 years when you were just putting the clothes away, you came across this particular piece.
తక్షణమే జ్ఞాపకం వచ్చింది. అయ్యో నేను ఫలాన సమయంలో తెచ్చినటువంటి వస్త్రం అనుకుని టైలర్ తెప్పించి తన మెజర్ ఇచ్చి ఒక షర్ట్ ను కుట్టించు.
ఇమీడియట్లీ రిమెంబరింగ్ వెన్ యూ బ్రాట్ దిస్ పర్టికులర్ క్లోత్ 5 or 6 years ago, you took this particular piece of cloth to the tailor and gave the measurement, got a shirt stitch.
ఆ యొక్క కొత్త షర్ట్ ధరించాడు.
You wore a new shirt.
ఇదిగో మన ప్రేయర్ హాల్లో వచ్చి కూర్చోవడానికి వండినాడు.
హీ కేమ్ టు ది ప్రేయర్ హాల్ అండ్ టు సిట్ డౌన్ హీ బెంట్ ఇట్
సీప్ పైన చిరి
ది బ్యాక్ షర్ట్ వాస్ టోర్న్.
కొత్త షర్టు అప్పుడే చిరిగిపోయినే అని మనం విచారిస్తాం.
He may be thinking that it was a new shirt, but still it was torn.
యొక్క అంతరార్థం ఏమిటి? షర్ట్ కుట్టడం కొత్తది కానీ బట్ట యొక్క స్టాక్ పాతది.
వాట్ ఈస్ ది రియల్ మీనింగ్ బిహైండ్ ఇట్? ది క్లోత్ వాస్ ఓల్డ్ వన్, బట్ ది షర్ట్ ఆఫ్ కోర్స్ ఇస్ స్టిల్ న్యూ.
మనము కాలర్, హార్మ్స్, పాకెట్ అన్ని కుట్టడం అనేటువంటిది కొత్తగా కుట్టాడు.
స్టిచింగ్ ది ఎంటైర్ షర్ట్ వాస్ ఆఫ్ కోర్స్ న్యూ,
కానీ కుట్ట యొక్క స్టాక్ చాలా పాతది.
But the cloth was from old stock.
అదే రీతిగా ఒక శరీరాన్ని ధరించడము, దీనితో కొత్త వయసును పెంచుకోవటము, ఇది కొత్తదిగా మనకు కనిపిస్తుంది.
Wearing a body and spending a little while, you can look that this is a new body.
కానీ ఈ జీవితం యొక్క ఇది చాలా పాతది.
But see, actually it must be of old time.
ఇది జన్మాంతరంతో జన్మజన్మములు ఎందుకు దీని యొక్క వయ ప్రమాణం అనుసరిస్తూనే వస్తున్నది.
This has come down from birth after death, taking the life as a continuous principle.
దీనికి మరొక చిన్న ఉదాహరణ.
One more small example for this.
ఒక పెద్ద మనిషి,
quite a grown up person,
ఒక మంచి యువకుడు ఇద్దరు ఉన్నారు.
Another youth, there are these two people.
మంచి 25 సంవత్సరం యువకుడు ఒక గుండు పైన చుట్టుతో 20 వేట్లు వేశాడు.
The youth, who is in his 25th year, has struck 25 times on a stone. 20 times on a stone.
కానీ ఆ రాయి పగలలేదు.
But that did not break.
కానీ కస్తూరి క్లాంటి ఆయన వచ్చి రెండు సుత్తియే కట్టవేశాడు, అది పగిలిపోయింది.
A person like Kasturi came and with a hammer he gave two strokes that was broken.
20 సంవత్సరం యువకుడు 20 వేట్లు వేసినప్పటికీ ఈ గుండు పగలలేదు. కానీ 20 సంవత్సరం యొక్క వృద్ధుడు 2 వేట్లు వేసేటే పగిలిపోయింది. ఇది ఉండేటువంటి యొక్క మాత్రం ఏమిటి? అతను బలవంతుడా లేక ఇతను బలవంతుడా అని మనం విచారించాలి.
We have to inquire what is the reason behind not breaking for 20 strokes of a youth of 25 years, but a person of 80 years when he gave 2 strokes that was broken. What is the reason for this?
మనము ఈ యొక్క వృత్తులు వేసినటువంటి 2 దెబ్బలను మాత్రమే మనం ఎంచుకుంటున్నాం.
విఆర్ కౌంటింగ్ ఓన్లీ ది 2 స్ట్రోక్స్ విచ్ ఆర్ గివెన్ బై
ఈ 2 దెబ్బలకే అది పగిలిందని మనం భావిస్తున్నాము.
వి థింక్ దట్ ఇట్ హస్ గివెన్ వే ఓన్లీ ఫర్ 2 స్ట్రోక్స్.
కాదు, 22 దెబ్బలకి అది పగిలింది.
బట్ ఇట్ హస్ గివెన్ వే ఫర్ 22 స్ట్రోక్స్.
20 దెబ్బలు యువకుడు వేయడం చేత అది మెత్తబడింది, 2 దెబ్బలు వేసరికి 2 చీలిపోయింది.
ఆఫ్టర్ బీయింగ్ గివెన్ 20 స్ట్రోక్స్ బై ద యూత్ ఇట్ వాస్ perfect. And next when 2 strokes were given by an elderly person, that gave way.
అదే విధముగా పోయిన జన్మము లోపల ఎన్నో సాధనలు చేసి ఎన్నో విషయములు అనుభవించి ఆ యొక్క దీని లోపల దేహము చారించాడు.
Similarly, a person in the previous birth has done a number of sadhanas and enjoyed quite a few things and he has given up his life.
ఈ జన్మములో ఈ విధమైన వృద్ధాప్యం కాకపోవడమే దీనిని పూర్తి గావించుకున్నాడు.
ఇన్ దిస్ బర్త్ బిఫోర్ హీ అటైన్ ఓల్డ్ ఏజ్ హీ గాట్ ఫుల్ఫిల్మెంట్.
అదే విధముగానే మనం ఈ జన్మములో ఉండేటువంటి యొక్క వయ ప్రమాణమును, శక్తి సామర్థ్యములను మనం ప్రమాణంగా తీసుకుంటున్నాం.
వీఆర్ టేకింగ్ ద లైఫ్ అండ్ ది ప్రోగ్రెస్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ బర్త్ అలోన్ ఇంటు అకౌంట్.
కానీ భగవంతుడి దృష్టి లోపల జరిగిపోయినటువంటి యొక్క ప్రమాణమును, జరిగిపోయినటువంటి యొక్క పరిస్థితులను, జరిగిపోయినటువంటి ఫలితమును దానిని ఆధారంగా తీసుకుంటాడు.
బట్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది లార్డ్ హీ కన్సిడర్ ఆల్ ద పాస్ట్ లైఫ్, పాస్ట్ ఎఫర్ట్స్ అండ్ పాస్ట్ కాన్సిక్వెన్సెస్.
అదే విధముగానే నాయన ఈ దేహాలంతా కూడా జీర్ణం అయిపోయేటువంటి ఈ యుగయుగముల నుంచి తరతరముల నుంచి జన్మజన్మముల నుంచి కూడా ఈ విధంగా వస్తూనే ఉంటున్నాయి.
These bodies will come to ruin, and this has happened for a number of ages, a number of births, and for a long time this has happened.
Kanuka, ivi jeevinchipoyinatundivi, ee vidhanga kuda jeevinchipothayi.
These are worn out, and suddenly they will be ruined.
Jeeviti iti sarira annadu.
Body is one, it comes, it will be spoiled or
destroyed. Anaga jeevinchipoyinatundivi sariramu ani dinte.
This is the worn out, that is the meaning of shariram.
Modalu ఒక మాంసపు ముద్దగా పుట్టింది.
When it is born, born has a lump of flesh.
తిరిగి కోమలంగా పెరుగుతుంది.
During the growth, it becomes a beautiful body.
ఆకర్షణీయంగా అభివృద్ధి అవుతుంది.
Becomes attractive and grows.
క్రమక్రమేణా ఇది ఒక వికారాన్ని పొందిపోతుంది.
Ultimately, it becomes ugly also.
ఇది అనేక రకములుగా మార్పులు చెంది జీర్ణించిపోయేటువంటి.
This body is one which undergoes a number of changes and ultimately it will get worn out.
ఇది అనేక పరిణామములతో కూడినటువంటిది.
This will be subject to a number of changes.
కనుక ఇది పరిణామములతో కూడినటువంటి జడమే కాని చైతన్యం కాదు అన్నాడు.
This is full of changes and an inert thing.
అయితే మాట్లాడుతుండాలి, పెరుగుతుండాలి, పనిచేస్తుండాలి, పెరుగుతుండాలి, ఇది జడం ఎట్లవుతుంది అని ఒక విధమైన సందేహం కలగవచ్చు.
One may get out, well, this is talking, this is doing work and this is living, how can you call this as inert?
గడియారానికి కీ ఇస్తే మూడు ముట్టు తిరుగుతూనే ఉంటాయి, గంటలు కొడుతుంది, బాగా ఇన్ని గంటలు అయితే చెప్తుంది.
Can you wind the watch? The three hands will be moving and at the particular hour they will be giving the bell also and all this will be going on.
ఇది బాగా కదలంత మాత్రమేనా, గంటలు కొట్టినంత మాత్రమేనా, ఇది ప్రాణము కదని మనం చెప్పడానికి వీలవుతుందా?
Just because these hands move, watch work, can you say that this has life?
ఇది కేవలము కీ యొక్క ఆధారం చేత అది నడుస్తుండాలి, గంటలు కొడుతుంటాయి.
On account of the power of winding, this watch works and it functions properly.
దైవం యొక్క చైతన్యం యొక్క శక్తి చేతనే ఈ దేహం కూడా నడుస్తుండాలి, మాట్లాడుతుండాలి, చూస్తుండాలి, అన్ని పనుల్లోనూ పాల్గొంటుండాలి.
On account of the life energy given by the God, this body also works, talks and performs.
ఈ లేకపోతే ఏ విధంగా గడియారం నడచలేదు, గంటలు చెప్పలేదు, అదే విధంగానే దైవత్వం అనేది దివ్య చైతన్యము లోపల లేకపోతే ఏ పని చేయలేదు.
Without being worn, just as the watch cannot function, so also this body will not be able to function without the divine principle being inside it.
కాని జరుగుతుండాలి, నడుస్తుండాలి, గంటలు చెప్తుండాలి, కానీ పెరుగుతుండాలి ఈ దేహము, ఇది ఒక పెద్ద ఆశ్చర్యం.
Then the next question is, well, this body is growing. Watch will only working.
ఇది జడమైతే ఈ పెరగడం ఏమిటి, ఈ పెరగడానికి కారణం ఏమిటి? జడం పెరగదు కదా.
If this is inert, how can it grow? Inert things do not grow.
ఇచ్చివాడ తిన్నము ఇల్లును ఊడ్చి ఇంత చెత్త తీసుకుని పోయి ఒక కుప్పలో వేస్తుంటే ఒక నెలకు కుప్ప కూడా పెరిగిపోదు.
If you wash the, if you sweep the floor and collect it up and put it in a dustbin, even that heap also grows.
కనుక దీనికి దిన్నము కూడాను ఇడ్లీ, దోశ, సాంబార్, చట్నీ, పప్పు ఇలాంటివన్నీ వేస్తుంటే ఇది పెరుగుతూనే ఉండాలి, ఆ చెత్తను నిలిపేస్తే ఇది కూడా పెరగదు.
Similarly, when you go on feeding this body with the different types of food, this body also grows. If you stop giving
food, కనుక మనము ఆహారం అనేటువంటి చెత్తను వేస్తున్నాం కనుకనే ఇది పెరుగుతూ ఉంటుంది.
We are putting the food inside and therefore it is growing.
దిబ్బ పెరిగినంత మాత్రం ఉన్న ప్రాణం ఉన్నట్టు కాదు, అదే విధంగానే ఈ దేహం కూడా ఒక దిబ్బ వంటి.
A heap of dust, when it is growing, you cannot say that it has life. Similarly, this body, just because it is growing, you cannot say that it is...
దీనికి చైతన్యవంతమైన దైవత్వమే దీనికి ఆధారం.
The basis for this particular body is divinity, which is full of chaitanya.
కనుక ఈ చైతన్యమును లక్ష్యంగా తెచ్చుకుని ఈ కర్తవ్యాన్ని నీవు ఆచరించు.
Remembering this principle of life, you discharge your duty.
అర్జునుడు అజ్ఞాని అని చెప్పడంలో ఏమాత్రం కూడా కొంత అర్థం లేనట్టుగా ఉంటుంది.
Can you call Arjuna as an ignorant person? It looks as though there is no meaning.
అర్జునుడు అనేక విధమైనటువంటి విద్యలు ఎందు, అష్టశస్త్ర విద్యలు ఎందు అగ్రగణ్యుడే కాని ఆత్మజ్ఞానమునందు మాత్రము అతను వెనుకబడిన వాడే.
He has mastered a number of education, archery and other things. But in the education of spirituality, he has not got any appointment.
ఒక్కొక్కరు తమ యొక్క శక్తిని, తమ యొక్క బలమును ఒక్కొక్క మార్గం లోపల దానిని స్పెషలైజ్ చేస్తుంటారు.
Each person may be specializing, using all his capacities, faculties and powers in specializing in one particular field.
మానవుని యందు ఉన్నటువంటి శక్తిని కొంతమంది సంగీతమునందు ప్రత్యేకమైనటువంటి యొక్క అభివృద్ధిని గావించుకుంటారు.
సమ్ పీపుల్ విల్ యూజ్ దేర్ ఫ్యాకల్టీస్ అండ్ దేర్ కెపాసిటీస్ ఇన్ లెర్నింగ్ అండ్ మాస్టరింగ్ మ్యూజిక్.
అతనికి సంగీత విషయంలో ఉండినంత ప్రావీణ్యత మరొక విద్యలో ఉంటుంటది.
హిస్ ప్రొఫిషియన్సీ ఇన్ మ్యూజిక్ హి వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇన్ ది అదర్ థింగ్స్. హి డజంట్ హావ్ ఇట్.
మిగిలిన కొందరు ఏదో ఒక సాహిత్యంలో పోతుంటారు, కవిత్వంలో పోతుంటారు.
Similarly, some people may be in writing books and in writing poetry.
Chitri silpamu ilanti yokka margamlo kodanu tama yokka divya shakti adrushtiga unchukuntuntaru.
Similarly, in painting and sculpture etc., they may be developing their own
kalavarku manam ponakkaledu. Mana institute nande aneka mandi samstapu untaru.
We need not go that far. Take our own institute as an example. There are a number of professors.
Okaru physics lokala chaala agyavistaru.
One person would have achieved excellence in the area of physics.
ఇంకొకరు కెమిస్ట్రీ లో పోతుంటారు.
The other person might be in chemistry.
మరొకరు మ్యాథమెటిక్స్ లో వస్తుంటారు.
The third person might be in mathematics.
ఇంకొకరు బయాలజీ లో పోతుంటారు.
The other person in biology.
కానీ వారి వారి మార్గంలో వారు చాలా ఉన్నత స్థాయిని పొందవచ్చునే కానీ మరొక విషయంలో వీరికి అంత తెలియదు.
They might have achieved extraordinary accomplishments in that particular area, but they do not know any other thing.
ఇప్పుడు వేదాధ్యయనము శాస్త్రము ఉంటుంటారు.
టేక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ వేద.
వేదములో కొంతమంది వారికి శక్తిని అంతా కూడా దారపోసి అనేక విధములుగా కూడా దానిని అభివృద్ధి గావించుకుంటుంటారు.
సమ్ పీపుల్ విల్ హావ్ ఇన్వెస్టెడ్ ఆల్ దేర్ కెపాసిటీస్ ఇన్ లెర్నింగ్ వేద అండ్ అచీవ్.
ఈ వేదమును వల్లించిన లోపల మన కామావధానికి సాటి వేది మరొకటి లేదు.
ఇన్ నరేటింగ్ ఆర్ ఇన్ ప్రొనౌన్సింగ్ దిస్ వేద అవర్ కామావధాని ఈజ్ యూనిక్.
వేదములో మహా పాండిత్యము తీసుకున్నాడు, ఉన్నత స్థాయిని అందుకున్నాడు.
ఎక్స్ట్రాడినరీ స్కాలర్షిప్ ఇన్ వేద అంటే,
కానీ లౌకిక విషయం లోపల సీత ఎవరు పెట్టి కృష్ణుడు భార్య అంటాడు.
బట్ ఇన్ ది వర్ల్డ్లీ నాలెడ్జ్ ఇఫ్ యూ ఆస్క్ హూ ఈజ్ సీత హీ వుడ్ సే హీ ఈజ్ ది వైఫ్ ఆఫ్.
లౌకికములో అతనికి ఏమీ తెలియదు పాపం.
ఇన్ వర్ల్డ్లీ నాలెడ్జ్ హీ డజంట్ హావ్ ఎనీ.
కారణం ఏమిటి? వారి వారి ఎందుకు శక్తిని ఒక్కొక్క యాంగిల్ లోపల దాన్ని డెవలప్ చేసుకుంటుంటారు.
ద రీజన్ ఫర్ దిస్ ఇస్ దే ఎంప్లాయ్ ఆల్ దర్ కెపాసిటీ ఇన్ వన్ పర్టికులర్ ఏరియా ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్పెషలైజింగ్.
అదే విధంగానే అర్జునుడు అస్త్రశస్త్ర విద్యల లోపల అగ్రగణ్య స్థానం అందుకున్నాడు.
ఇన్ ద సేమ్ వే అర్జున హ్యాడ్ అకాంప్లిష్డ్ ఎక్స్ట్రాడినరీ హైట్స్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఆర్చర్.
మిగిలినటువంటి విషయంలో దానికి ఏమాత్రము తెలియదు.
ఇన్ ది అదర్ ఏరియా హీ డిడ్ నాట్ హ్యావ్ సచ్ ఇంటెన్స్ నాలెడ్జ్.
అన్ని రంగములు ఎందు అన్ని విషయములు ఎందు అగ్రగణ్యుడైనటువంటి వాడు ఒక్క దైవం మాత్రం.
ఇన్ ఆల్ ఫీల్డ్ హావింగ్ కంప్లీట్ మాస్టరీ అండ్ కంప్లీట్ ప్రొఫిషియన్సీ దేర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ అండ్
అందువల్ల అతనికి సర్వజ్ఞుడు అని పేరు.
దట్స్ వై హి హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సర్వజ్ఞ ఆమ్నిషియంట్.
ఈ సర్వజ్ఞుడైనటువంటి వాడే సర్వశక్తిమయుడిగా కూడా ఉంటాడు.
Only a person who is omniscient is omnipotent.
సర్వశక్తిమయుడైనటువంటి వాడే సర్వవ్యాప్తుడుగా కూడా ఉంటాడు.
Only a person who is omnipotent is all pervasive.
కనుక సర్వజ్ఞత్వము సర్వశక్తిత్వము సర్వవ్యాపకత్వము ఒక దైవత్వములకు మాత్రమే.
Therefore, omniscient, omnipotent and omni-knowledge is only for the God.
కనుక దేహమనేటువంటి దానిని నీవు జడముగా భావించుకొని నీవు ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించమని బోధించాడు.
కృష్ణ టాట్ అర్జున కన్సిడర్ దిస్ బాడీ అర్జున డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
నీ యొక్క దేహతత్వం లోపల ఈ మోహం అనేటువంటిది మొట్టమొదట చంపుకోమన్నాడు.
ఫస్ట్ ప్లేస్ కిల్ ది అటాచ్మెంట్. యువర్ హ్యావింగ్ బాడీ కాన్షియస్నెస్.
ఈ మోహము చాలా ప్రమాదము చేయించేది.
దిస్ అటాచ్మెంట్ ఈజ్ రాదర్ డేంజరస్.
విద్యానిత్య విషయ పరిశీలనను పూర్తి నిర్మూలన చేసేటువంటిది.
ఇట్ డిస్ట్రాయ్స్ ఆల్ కెపాసిటీ ఆఫ్ డిస్క్రిమినేషన్.
ఈ మోహము తప్ప ఇది అన్యము ఏమాత్రము అంగీకరించదు.
సో దిస్ అటాచ్మెంట్ ఇట్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ అట్ ఆల్.
బడా చిత్త చోరా బృందావన సంచారా బడా చిత్త చోరా బృందావన సంచారా Gopala, Gopala, he Murali, Gopala, 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 Govardhano Dhara, Gopala Bala. Gopi Manohar Radhe Gopala. Bada chitta chora Vrindavana sanchara bada chitta Gopala Gopala he Murali Gopala 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 Govardhano Dhara Gopala Bala Gopi Manohar Radhe Gopala Bada Chitta Chora Vrindavana Sanchara Gopala Gopala He Murali Gopala
गोविंद कृष्ण विठले वेणु गोपाल कृष्ण विठले
गोविंद कृष्ण विठले वेणु गोपाल कृष्ण विठले
गोविंद कृष्ण विठले वेणु गोपाल कृष्ण विठले
मन से कहो राम 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 पकटे दुख मिटे लेत राम नाम पाप कटे दुख मिटे लेत राम नाम भव समुद्र सुख दनाव एक राम नाम परम शांति सुख निदान दिव्य राम नाम परम शांति निराधार को आधार एक राम नाम పరమ గోప్య పరమ దివ్య మంత్ర రామ నామ పరమ గోప్య సంత జనర సదా బసత ఏక రామ నామ माता पिता बंधु सखा सब ही राम नाम माता पिता भक्त जनर जीवन धन एक राम नाम भक्त जनर श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం 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 బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ
నిత్యం జపియే తేరే నామ్ కీ బోలో నిత్యం சுப்பிரமணியம் சுப்பிரமணியம் சண்முகநாதா சுப்பிரமணியோ
சுப்பிரமணியம் சுப்பிரமணியம் சண்முகநாதா சுப்பிரமணியோ
சுப்பிரமணியம் சுப்பிரமணியம் சண்முகநாதா சுப்பிரமணியம்
சுப்பிரமணியம் சுப்பிரமணியம் சண்முகநாதா சுப்பிரமணியம்
சுப்பிரமணியம் சுப்பிரமணியம் சண்முகநாதா சுப்பிரமணியம்
சுப்பிரமணியம் சுப்பிரமணியம் சண்முகநாதா
சுப்பிரமணியம் சுப்பிரமணியம் சண்முகநாதா சுப்பிரமணியம்
சுப்பிரமணியம் சுப்பிரமணியம் சண்முகநாதா சுப்பிரமணியம்
சிவ 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 சுப்பிரமணியம் ஹர 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 சுப்பிரமணியம்
சிவ 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 சுப்பிரமணியம் ஹர 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 சுப்பிரமணியம்
சிவ 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 சுப்பிரமணியம் ஹர 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 சுப்பிரமணியம்
சிவ 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 சுப்பிரமணியம் ஹர 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 சுப்பிரமணியம்
ஜெய் ஜெய் சிவ 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 சுப்பிரமணியம் ஹர 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 சுப்பிரமணியம்
சிவ சிவ
ஹர ஹர சுப்பிரமணியம் ஹர ஹர சிவ சிவ சுப்பிரமணியம்
சிவ சிவ ஹர ஹர சுப்பிரமணியம் ஹர ஹர சிவ சிவ சுப்பிரமணியம்
சிவ சரவண பவ சுப்பிரமணியம் குரு சரவண பவ சுப்பிரமணியம்
சிவ சரவண பவ சுப்பிரமணியம்
சரவண பவ சுப்பிரமணியம் குரு சரவண பவ சுப்பிரமணியம்
சிவ சரவண பவ சுப்பிரமணியம் குரு சரவண பவ சுப்பிரமணியம்
சிவ சிவ ஹர ஹர சுப்பிரமணியம் ஹர ஹர சிவ சிவ சுப்பிரமணியம்
சிவ சிவ ஹர ஹர சுப்பிரமணியம் ஹர ஹர சிவ சிவ சுப்பிரமணியம்
சுப்பிரமணியம் சுப்பிரமணியம் சண்முகநாதா சுப்பிரமணியம்
சுப்பிரமணியம் சுப்பிரமணியம் சண்முகநாதா சுப்பிரமணியம்
சிவ 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 சுப்பிரமணியம் ஹர 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 சுப்பிரமணியம்
சிவ 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 சுப்பிரமணியம் ஹர ஹர ஹர
சுப்பிரமணியம் ஹர 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 சுப்பிரமணியம்
சுப்பிரமணியம்
சிவ சிவ ஹர ஹர சுப்பிரமணியம் ஹர ஹர சிவ சிவ சுப்பிரமணியம்
சிவ சிவ ஹர ஹர
சுப்பிரமணியம் ஹர ஹர சிவ சிவ சுப்பிரமணியம் 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 சண்முகநாதா சுப்பிரமணியம் 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 சண்முகநாதா சுப்பிரமணியம் 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 சண்முகநாதா சுப்பிரமணியம் 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 சண்முகநாதா சுப்பிரமணியம்
சுப்பிரமணியம் சுப்பிரமணியம் சண்முகநாதா சுப்பிரமணியம்
சாய் ராம். டியர் லிஸ்னர், what you just heard were excerpts from the first part of a divine discourse delivered by Bhagwan on the 21st of August 1984, followed by songs and bhajans in Bhagwan's golden voice. With this, we come to the end of this morning segment, Sunrise with Sai. Please email us your feedback as always to listener@radiosai.org. You could also WhatsApp us your feedback to this number, 9393258258. I thank you for all your earlier feedback through emails and WhatsApp. Thank you for tuning in, and it's me, Team Radio Sai, Sunil, signing off, offering this segment at the Divine Lotus Feet of our dear Lord Sai. In a while, we'll bring you this morning's prayer session of Vedam at 8 a.m, followed by bhajans at 9 a.m, live from the Sai Kulwant Hall here at Prashantinilayam. So please stay tuned. Thank you, and Jai Sai Ram.